Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం ఫలార విచిత్రం కార్యక్రమం May 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో శనివారం వచ్చేసింది అంటే మనం రొటీన్గా సంగీతం, సాహిత్యం, హాస్యం, సినిమాలు, చరిత్ర ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఎటు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనము చిన్నపిల్లల కథలు వాళ్ళు వింటారు, మనకి కొంచెం ఆటవిడుపుగా ఉంటుంది, ఎప్పుడో చిన్నప్పటివన్నీ జ్ఞాపకాలు నెమరేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాను. అందులో భాగంగా పంచతంత్ర కథలు అయిపోయినాయి చెప్పేసుకున్నాము. ఆ తర్వాత విక్రమార్క కథల్లోకి వచ్చాం. ఇహ విక్రమార్కుడు, భేతాళుడు, వాళ్ళ పుట్టుపూర్వతరాలు, బ్యాక్గ్రౌండ్లు అన్నీ అయిపోయి విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక కథ, దాని ఆన్సర్ కూడా చెప్పేశాను. రెండో కథ చెప్పి ఆన్సర్ మిమ్మల్ని అడిగాను. మరి ఫేస్బుక్లో ఇన్బాక్స్లో ఒక 8 మంది ఆన్సర్ పెట్టారు. మరి వాళ్ళు పెట్టింది కరెక్టా తప్ప, అసలు ఆ కథ ఇప్పుడు మీకు అసలు గుర్తుందా, ఒకసారి చిన్న ఫాస్ట్ రివైండ్ చేసేసి ఆ ఆన్సర్ ఏంటో చెప్పి అప్పుడు వేరే కథలోకి వెళదాం, ఏమంటారు? సో ఇప్పుడు ఇంతకీ ఆ కథ ఏంటి, బ్రహ్మచక్రం అనే ఊళ్ళో జటాగోపుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి మృదుభాషిణి అనే ఒక అందమైన కూతురుంది. మరి అందం ఒకటి ఉంటే సరిపోదు కాబట్టి దానికి తగ్గ సుగుణాలు కూడా ఉన్నాయి. సరే, పెళ్ళిడికి వస్తుంది. తన గురించి ఒక 3 బ్రాహ్మలు అబ్బాయిలు యువకులు తెలుసుకుని ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి, ఫస్ట్ అందులో మొదటివాడేమో, ఈ పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. ఓకే అంటారు. ఈలోగా రెండో అతను, తల్లి 8 బిందెలో నీళ్లు తీసుకొస్తుంటే తల్లి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికి మహా మంచి మర్యాదస్సుడు అని ఒక పోర్ట్రేట్ ఇచ్చుకొని నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. ఓకే అంటుంది. ఆ తర్వాత మూడో పిల్లాడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా ఓ అసలు కాళ్ళ వేళ్ళ బతిమలాడతాడు. సరే ఓకే అని చెప్పి అతను కూడా ఒప్పుకుంటాడు. ఇలా ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళు మొత్తానికి ఆ పిల్లని మీకే ఇచ్చి చేస్తాము అని చెప్పి మాట ఇచ్చేస్తారు. తీరా అందరూ ఈ విషయం గురించి రాత్రిపూట అన్నాలు తింటున్నప్పుడు చర్చించుకుని, లేదు నేను కమిట్ చేసిన వాడికే ఇవ్వాలంటే నేను కమిట్ చేసిన వాడికే ఇవ్వాలని చెప్పి 3 పంతాలు పెరిగేలా కొట్టుకుంటారు. ఇదంతా చూసిన మృదుభాషిణి టెన్షన్ పడుతుంది, చిచ్చి నా వల్ల అనవసరంగా ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పి ఆందోళనతో చచ్చిపోతుంది. సరే అందరూ బాగా బాధపడుతూ మొత్తానికి శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. ఆ టైంలో ఆ ఎవరైతే ఈ ప్రపోజల్ తీసుకొచ్చిన 3 ఉన్నారో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అందులో ఒకడు మృదుభాషిణి చితిలో నుంచి కొంచెం బూడిదని ఎముకల్ని తీసుకుని కాశీకి వెళ్ళి అక్కడ తన కోసం అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఇద్దరికి పూజ చేస్తూ ఉండిపోతాడు. రెండో వాడు వైరాగ్యంతో దేశాటనకు బయలుదేరతాడు. మూడో వాడు కంటికి మింటికి ఓ అసలు ఏకధారగా ఏడుస్తూ అక్కడే శ్మశానంలోనే ఉండిపోతాడు. అయితే ఈ దేశాటనకు బయలుదేరిన అతను ఒక ఇంటికి వెళ్ళి, ఒక ఊరిలో ఒక ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ కొంచెం నాకు ఆశ్రయం ఇస్తారా అని అడుగుతారు. అడిగితే సరే అక్కడే స్నానం చేసి చెట్టు కింద కూర్చుని అక్కడ జపం అది చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు అతనికి వంటగదిలో తల్లి వంట చేస్తున్న టైంలో అడ్డంగా పాకుతూ ఆ గిన్నెలు ఈ గిన్నెలు అటు ఇటు పడేస్తున్నటువంటి చంటి పిల్లాడు కనపడతాడు. ఊరికే పనికి అడ్డం వచ్చి గిన్నెలు కాళ్ళ కింద పడేస్తూ ఊరికే తగిలేటట్టుగా గుచ్చుకునేటట్టుగా చెంచాలు అవి పడేస్తున్నాడని తల్లి కుచ్చిళ్ళు లాగుతూ గోలగోలు చేస్తున్న పిల్లాడితోటి విసిగెత్తి ఆఖరికి ఎత్తి మండుతున్న పొయ్యిలో పడేస్తుంది ఆ పిల్లాడిని. పిల్లాడు క్షణాల్లో బూడిదైపోతాడు. అది చూసిన ఆ పిల్లాడు, ఎవరైతే బయట బ్రాహ్మడు జపం చేసుకుంటున్నాడో, కోపం పట్టలేక తల్లిని తిడతాడు. ఏమైనా బుద్ధి ఉందా అసలు, అసలు చేసే పనేనా, సొంత కొడుకుని అలా చేస్తావా అది ఇది అని చెప్పి తల్లి అతన్ని ఓదార్చి పొయ్యిలోంచి బూడిద కుప్ప ఎముకలు అన్ని బయటికి తీసి నీళ్లతో సంప్రోక్షించి మృత సంజీవని మంత్రంతో పిల్లాడిని మళ్ళీ బతికిస్తుంది. అది చూసిన ఆ యువకుడు సంతోషంతో, నాకు కూడా ఈ మంత్రం నేర్పించు అని అంటాడు. సరే అని ఆ ఇల్లాలు అతనికి అన్ని అతిథి సత్కారాలు అవి అన్నీ చేసి కడుపు నిండా భోజనం పెట్టి మంత్రాన్ని ఉపదేశిస్తుంది. అలా మంత్రం నేర్చుకుని అతను ఒక మంచి పెద్ద మంత్రవాదిగా పేరు పొందుతాడు. సరే చాలా ఆనందంగా మృదుభాషిణిని ఎవరైతే ఎక్కడైతే దహనం చేశారో అక్కడ శ్మశానానికి వెళ్తాడు. కానీ అక్కడ బూడిద ఎముకలు ఏం కనిపించవు. అవన్నీ కాశీకి తీసుకెళ్లిన ఫస్ట్ వాడు ఉన్నాడు కదా, అతను కొన్ని గంగలో కలిపి ఇంకొన్ని పట్టుకుని తిరిగి వస్తాడు ఈ విషయం తెలిసి. సరే మంత్రవాది ఆ మిగిలిన అస్థికలు అన్నిటినీ కూడాను చితాభస్మాన్ని అన్నిటినీ పేర్చి మంత్రం ఉచ్చరిస్తూ నీళ్లు చల్లగానే మృదుభాషిణి మళ్ళీ లేచి చక్కగా కూర్చుంటుంది. ఈ సంగతి ఊరంతా తెలిసిపోయి అందరు అక్కడికి చేరుకుంటారు. అయితే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆ అమ్మాయి అంటే ముగ్గురికి ఇష్టమే, సో ముగ్గురు నాకంటే నాకని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ గొడవ మొదలు పెడతారు. అందరికీ అయోమయం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరికి భార్యగా ఉండాలి అనేది ఇప్పుడు రాజు చెప్పాల్సినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. సో ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. ప్రాణం పోసినవాడు తండ్రితో సమానం, అస్థికలు గంగలో కలిపినవాడు కొడుకుతో సమానం, దుఃఖంతో శ్మశానంలోనే ఉండి అక్కడే ఏడుస్తూ ఉన్నాడే అతను భర్త, కాబట్టి అతను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి అని రాజు చెప్తాడు. ఓకే నువ్వు నోరు తెరిచావు మాట్లాడావు ఫినిష్, సో నీ వ్రతభంగమైంది ఐఎమ్ సారీ అని చెప్పి బాయ్ అని చెట్టెక్కేస్తాడు భేతాళుడు. ఇక ఇవాల్టి కథ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
జో అచ్యుతానంద జో జో ముకుంద
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి రాజు మహా తెలివైన వాడు, అసలు నీ అంతటి తెలివైన వాడు ఇంకోటి లేడు, బలే కనిపెట్టేశావు అని బాగా ములగ చెట్టు ఎక్కించి బేతాళుడు కూడా చెట్టు ఎక్కేశాడు. సో మరి వ్రతభంగం అయింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు మీదకి ఎక్కి ఆ కొమ్మ నుంచి బేతాళుడి శవాన్ని భుజాన్ని వేసుకుని కిందకి దిగి మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు మన రాజు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు ఏంటి కొంచెం కూడా తలకెక్కదా? అసలు ఇంత అర్ధరాత్రి పూట ఈ శ్మశానంలో నీకు అవసరమా చెప్పు, హ్యాపీగా ఆ రత్న సింహాసనం మీద కూర్చుని రాజ్యం చేసుకోవాల్సిన వాడు వీళ్ళ అడవులు పట్టుకుని తిరగడం ఏమన్నా భావ్యంగా ఉందా? సర్లే, నేను చూస్తుంటే చాలా జాలేస్తోంది. పోనీ కనీసం ఎటు నీకేమో నీకు చెప్తే అర్థం కావట్లేదు, కనీసము నీకు శ్రమ తెలియకుండా ఇంకో కథ చెప్తాను అని చెప్పి మొదలుపెట్టాడు భేతాళుడు. అంగనం అనే ఒక పట్టణంలో ఆది విష్ణు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది కదా, అలా ఒక ప్రత్యేకమైన కళలో ఆరితేరారు. ఆ ఊరు రాజుగారి కొలువులో చేరడానికి రాజస్థానానికి వెళతారు. రాజుకి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ టాలెంట్స్ ఏంటి అనే విషయాన్ని, ఎవరి వాళ్ళు మరి సొంత మార్కెటింగే చేసుకోవాలి కదా, మనం ఎంత గొప్పగా చదువుకున్నా ఎవరి వాళ్ళు మార్కెట్ చేసుకోకపోతే మన వీ స్టాండ్ నోవేర్, ఎస్పెషల్లీ ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్లో ఇది చాలా బాగా వర్తిస్తుంది కూడా. సరే అప్పుడు కూడా అలాగే అనుకున్నారేమో. మొత్తానికి ఆ ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు ఏమన్నాడంటే, రాజా నాకు తిండి సుఖం బాగా తెలుసు, అసలు ఏ పదార్థమైనా సరే నేను తింటే గనక వాటి నైపుణ్యాన్ని, అసలు అవి ఇప్పుడు ఆవులిస్తే పేగులు లెక్క పెడతారని అంటారు చూసారా, ఆవులిస్తే మనం తిన్న ఆవకాయకి వాడిన ఆవాలు ఏ పొలంలో పండినవో కూడా చెప్తాడు అన్న టైప్లో అనమాట. అంటే మీకు అర్థం కావడానికి నేను కొంచెం అంత మరీ డీటెయిల్గా చెప్పాను, బట్ దెన్ ఏ ఫుడ్ తిన్నా సరే ఆ ఫుడ్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న డీటెయిల్, వాసన, రుచి, రంగు అట్లా అన్నీ చెప్పగలను అని చెప్పాడు. ఇక రెండోవాడు, నాకు స్త్రీ సుఖం చాలా ఎక్కువగా, అంటే నేను చాలా విశదీకరించి చెప్పగలను, నాతో గడిపిన ఏ స్త్రీ అయినా సరే వాళ్ళ గుణగణాలని నేను ఇట్టే చెప్పేయగలను, వాళ్ళు ఏ వంశంలో పుట్టారు ఏంటి అనే విషయం అని అంటాడు. ఇక చివరివాడు, నాకు నిద్ర సుఖం బాగా తెలుసు, పడకలో ఏదైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పసిగట్టేస్తాను, ఆ పరుపు ఎలాంటిది, ఏంటి, కొబ్బరి పీచుతో చేశారా, ఎక్కడన్నా గుచ్చుకుంటుందా, ఇటువైపు తిప్పితే రబ్బర్ షీట్ ఉందా, వేడి వస్తుందా, ఇలాంటివన్నీ చెప్తాడనమాట. సరే మొత్తానికి రాజుకి అబ్బా మరీను అసలు ఇలాంటి వాటికి కూడా స్కిల్స్ ఉంటాయేంటి, సరే అదేదో టెస్ట్ చేద్దాం అని చెప్పి, సరే అని వాళ్ళ టాలెంట్ పరీక్షించడం కోసం అని చెప్పి భోజనానికి ఫస్ట్ అతనికి పురమాయిస్తాడు. నువ్వు తిన్న భోజనం ముందు నువ్వు తిను, తర్వాత నేను ఒకటి అడుగుతాను క్వశ్చన్ అంటాడు. సరే అని రాజు మంచి పెద్ద పళ్ళెంలో మంచి రాజభోగాలతో ఉన్నటువంటి భోజనం తెప్పిస్తాడు. ఫస్ట్ అతను అది శుభ్రంగా తింటాడు సుష్టుగా. తిన్న తర్వాత, సరే నువ్వు తిన్న భోజనంలో ఉన్న విశిష్టత ఏంటి అని అడిగాడు. రాజా అన్ని రకాల పిండి వంటలతో మంచి రుచిగా శుచిగా వంటకాలు అన్నీ వడ్డించారు, సూపర్ ఉన్నాయి, అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. కానీ నేను తిన్న బియ్యము శ్మశానపు మట్టి రంగు రుచి వాసన కలిగి ఉన్నాయి అని అంటాడు. ఇదేంటబ్బా అనుకుని, సరే ఆ విషయం గురించి విచారణ చేయమని చెప్పి రాజు చెప్తాడు. ఆ వరి పండించడానికి ఎరువు మట్టి శ్మశానం నుంచి, ఎరువు మట్టి రెండు కూడా శ్మశానం నుంచి వచ్చినాయని అర్థమవుతుంది. అబ్బో నిజంగానే మంచి టాలెంటెడే అని అనుకుని సంతోషిస్తాడు. ఇక రెండో అతను, అతని దగ్గరికి ఆ ఆస్థానంలో ఉన్నటువంటి మంచి అందగత్తైన ఒక నర్తకిని పంపిస్తారు. పంపించి నెక్స్ట్ రోజు అడుగుతాడనమాట, నిన్న మా నర్తకితో నువ్వు గడిపావు కదా, నీ విశ్లేషణ ఏంటి అని. రాజా తను అత్యంత సౌందర్య రాశి, అన్ని కళల్లోనూ మంచి ప్రవేశం ఉంది, కానీ తను దగ్గరకు వస్తే ఒక ఈ మన పశువుల కాపరులు ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాసన, అంటే ఆ కుటుంబాల్లో ఉండేటటువంటి అలాంటి ఒక ఫ్లేవర్ తెలుస్తోంది అని అంటాడు. సరే అని చెప్పి ఆ విషయం విచారిస్తే, కరెక్టే, ఆ నర్తకి గొర్రెల కాపరి ఇంట్లో పుట్టి అక్కడే పెరిగింది అని తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ మూడోవాడు, తనకు ఒక స్పెషల్ పడక, అంటే మంచి పట్టు పరుపులు, అవి ఇవి ఏడు పరుపులు పరిచి ఉంటుంది. హంస, నెమలి లాంటి పక్షుల ఈకలు, ఈనెలు తీసేసి మొత్తం మెత్తటి దూదితో తయారు చేసిన పరుపులు. మామూలుగా మీరు గమనిస్తే ఈ ఆకులు, ఆకులకు ఉన్నట్టే మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, అలాగా సేమ్ మన ఈకలకు కూడా ఉంటాయి కదా, నెమలీక కానీ దేనికైనా సరే మధ్యలో ఒక చిన్న ఈనలాగా ఉంటుంది, అది కూడా గుచ్చుకుంటుందేమో, అంత కూడా తగలకుండా ఉండాలి అని చెప్పి అన్ని పక్షుల ఈకలకి నెమలి ఈకలకి అన్నిటికీ ఈనలన్నీ తీసేసి హంస నెమలితో తయారు చేసినటువంటి మంచి పట్టుకుచ్చులాంటి మంచి పరుపులు, వాటి మీద పట్టు దుప్పట్లు, అసలు అది ఇలా పడుకోగానే నిద్ర తూలుకుంటూ వచ్చేయాలి అంత మెత్తగా బాగా ఏర్పాటు చేశారు. గుడ్, అయితే నెక్స్ట్ రోజు తెల్లవారుజామున మామూలుగా ఆయన లేచిన తర్వాత నీకు ఏర్పాటు చేసిన పడక ఎలా ఉంది అని అడిగాడు రాజు. రాజా, ఈ పడక మీద అస్సలు నిద్రపట్టలేదు, ఏమిటో ఒళ్ళంతా ఒకటే నొప్పులు అన్నాడు. రాజు సేవకులను పిలిపించి మొత్తం అంతా పడక అంతా కూడాను టెస్ట్ చేయిస్తాడు, ఏంటి ఎక్కడైనా ఏమన్నా మేకులాంటిది ఏమన్నా ఉందా ఏమిటి అని చెప్పి. సరే, ఆ ఏడు పరుపుల కింద ఒక వెంట్రుక కనిపిస్తుంది. అది చూసిన రాజుకి ఆ ముగ్గురి స్కిల్ ఎంత గొప్పది అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ ముగ్గురికి తన ఆస్థానంలో తగిన స్థానం కల్పించి సత్కరిస్తాడు. అయితే ఇప్పుడు రాజా నువ్వు చెప్పు, ఆ ముగ్గురిలో ఎవరి ప్రతిభ గొప్పది, ఎందుకు? నీకు ఆన్సర్ తెలిసి కూడా చెప్పకపోతే సేమ్ రొటీన్ క్వశ్చన్, 1000 ముక్కలు అవుతుంది తలకాయ అని చెప్తాడు. అప్పుడు రాజా అంటాడు, మొదటి ఇద్దరు జాగృత అవస్థలో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు, అంటే నిద్రపోకుండా మెలకుతో ఉన్నప్పుడు. తినేది ఎవరైనా సరే నిద్రపోతున్నప్పుడు తిన్నారు కదా, తిన్నాక నిద్రపోతారు మరీ అంత హెవీగా తింటే. సో తిండి పరంగా చూసుకుంటే కనుక మెలకుతో ఉన్నప్పుడే తింటారు కాబట్టి అది పెద్దంత విషయమేం కాదు, టేస్ట్ బాగుంది బాగాలేదు ఇది అది అని చెప్పడం. అలాగే రెండో అతను కూడా, అతనికి ఇచ్చిన తనకున్నటువంటి స్కిల్ ఏదైనా సరే అది నిద్రపోయిన తర్వాత కాదు, నిద్రపోయే ముందే, అంటే అది మెలకువగా ఉన్నప్పుడే చేస్తారు కాబట్టి అది పెద్ద విషయం కాదు. కానీ మూడో వాడి స్కిల్ ఏదైతే ఉందో అది నిద్రపోయినప్పుడు తెలిసేది, అంటే అసలు ఒక ఏడు పరుపుల కింద ఉన్న ఒక సన్నటి వెంట్రుక గురించి అట్లా చెప్పగలిగాడు అని అంటే గనక నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా చెప్పగలిగాడు, నిద్ర పట్టలేదు కానీ ఆ డ్రౌజీ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, సరిగ్గా నిద్రపట్టలేదు ఏంటో గుచ్చుకుంటోంది అని అనుకుంటున్నాడు కానీ. కనుక అతని స్కిల్ ఏదైతే ఉందో అది మిగతా ఇద్దరికన్నా కూడా చాలా గొప్పది కాబట్టి తను అసలు యాక్చువల్గా బాగా స్కిల్ఫుల్ పర్సన్ అని చెప్తాడు. ఓకే నువ్వు మాట్లాడేశావు, సో మన ఇద్దరి మధ్య పందెం కట్టిన వెళ్ళిపోతున్నా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు భేతాళుడు. సో మళ్ళీ తప్పేదే ఉంది, ఇదిగో నేను కనుక ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చినట్టే విక్రమార్కుడు కూడా మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ చెట్టెక్కుతాడు, అప్పటిదాకా ఒక చిన్న విరామం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. We'll be right back.
ఆనందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారుడైన మన కళలు, మన కథలు, మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో యాజ్ యూజువల్గా మళ్ళీ భేతాళుడు చెట్టెక్కాడు కాబట్టి విక్రమార్కుడు మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ చెట్టెక్కి ఆ శవాన్ని భుజానేసుకుని ఎప్పట్లాగే మౌనంగా అర్ధరాత్రి పూట చీకట్లో శ్మశానంలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడే కదా ఏ బాబు నేను చెట్టెక్కింది, మళ్ళీ అప్పుడే వచ్చే శవాన్ని, అసలు మరీ ఇంత పట్టుదల పనికిరాదు. సర్లే, ఎటు పట్టుదలకు ఉన్నావు కాబట్టి మళ్ళీ ఒక్కటి చెప్తాను. ఈసారన్నా దీనికి నీకు ఆన్సర్ తెలిసి చెప్పకుండా ఉంటే నాకు ఇన్నిసార్లు ఎక్కి దిగే బాధ తప్పుతుంది. లేదు, ఆన్సర్ తెలిసి చెప్తే నీ తెలివితేటలు నాకు తెలుస్తాయి. కామ్గా అయితే ఉండడం అసలు సాధ్యం కాదనుకో, నువ్వు చాలా తెలివైనవాడు అని అందరూ అన్నారు కదా. సరే ఇంకొకటి చెప్తాను అని అన్నాడు. మచ్చిలి అనే ఒక పట్టణంలో అర్జున స్వామి అనే ఒక బ్రాహ్మడు ఉండేవాట. ఆయనకు ఒక కూతురు. అండ్ అన్ని కథల్లో లాగానే క్వైట్ ఆబ్వియస్గా అసలు హీరోయిన్కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నట్టుగా మంచి అందంగా ఉంది, మంచి తెలివైనది, అణుకోగలిగింది, అన్నీ ఉన్నాయి. ఒకసారి ఒక మంచి తెలివైనవాడు, జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు అన్న పేర్లు గల ఒక ముగ్గురు యువకులు. జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఉంటున్నటువంటి సిటీకి వచ్చారు. అక్కడ ఆ కూతురు అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళకిచ్చి పెళ్లి చేయండి అని అర్జున్ స్వామిని అడుగుతారు. ఆ ముగ్గురులో ఎవరికివ్వాలి అని ఒక డైలమోల ఉండగా అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఆ అమ్మాయిని అమాంతం ఎత్తుకుపోతాడు. నాకు ఒకటి అర్థంగా అడుగుతాను, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో డైలమా అనేది క్వైట్ కామన్. ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి, కాకపోతే ఒకసారి, టెన్త్ అయిపోగానే ఏ కోర్స్ తీసుకోవాలి, ఇంటర్ అయిపోగానే ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, డిగ్రీ అయిపోగానే ప్లేస్మెంట్స్ ప్రకారం వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలా, ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా, పెళ్లి చేసుకోవాలంటే ఇదిగో ఈ ఉద్యోగం స్టేట్స్లో ఉద్యోగం చేసేవాడిని చేసుకోవాలా, ఇక్కడ ఉన్నవాడిని చేసుకోవాలా, ఇలా రకరకాల డైలమాస్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్లో మనకు ఉంటాయి. అది కాదనట్లేదు, దాని నుంచి తొందరగా బయటపడాలి. ఏదో ఒకటి చావో రేవో ఒకటి అనుకున్నాం, ఓకే దీంతో దూకేద్దాం అని అనుకోవాలి. తీసుకుని మళ్ళీ స్వింగ్ మళ్ళీ తీసుకుని స్వింగ్ జరా స్వింగ్ జరా అన్నట్టుంటే అసలు ఏది చేయలేం, రైట్? అలాంటిది ముగ్గురు వచ్చి ఒకేసారి ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఏదో దో లడే తీసిరా లాభ ఉంటాయని హిందీలో సామెత ఉంది, కానీ ఇక్కడ తీన్ లడే, లడే అంటే ఇన్ ద సెన్స్ మరి కొట్టుకోవడం కాదు, కానీ ప్రపోజల్ అయితే ఇచ్చారు కదా, మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి చేయమని అంత సామరస్యంగా చెప్పినా కూడా రాక్షసుడు వచ్చి మొత్తానికి నాలుగోవాడు ఎత్తుకెళ్ళిపోయాడు, రైట్? అందరూ విపరీతమైన దుఃఖంలో ఉన్నారు. జ్ఞాని అని చెప్పాక ముగ్గురు, జ్ఞాని, సూత్రజ్ఞుడు, సూర్యుడు. ఆ జ్ఞాని అన్న యువకుడు ధ్యానంలో కూర్చుని, అజ్ఞాని కాదు, ఓకే, ధ్యానంలో కూర్చుని జ్ఞాననేత్రంతో ప్రపంచం అంతా ఓ వెతికేసి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిన రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి అతనితో పోరాడే శక్తి లేదు. రెండోవాడు సూత్రజ్ఞుడు తనకి తెలిసిన విద్యతోటి ఒక రథాన్ని, బాగా మంచి స్ట్రాంగ్గా ఫాస్ట్గా వెళ్ళే రథాన్ని నిర్మిస్తాడు. కానీ వాడికి కూడా రాక్షసుడితో పోరాడేటటువంటి ధైర్యము, అంత శూరత్వము లేదు. ఆ రథం నేల మీద, నీటి మీద, గాల్లో కూడా ఎట్లా మనం అడిగితే అట్లా అనమాట. ఇప్పుడు గాల్లో వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ ఉందంటే అలాగే వెళుతుంది అట్లా. ఇక ఈ సూర్యుడు అన్న మూడోవాడు, నాకు ఆ రాక్షసుడి నివాసం గుర్తులు చెప్పి రథాన్ని ఇస్తే నేను వెళ్ళి రాక్షసులతో పోరాడి ఆ అమ్మాయిని తీసుకొస్తాను అన్నాడు. పేరులోనే శూరత్వం ఉంది కాబట్టి క్వైట్ ఆబ్వియస్గా చెప్తాడు. అన్న ప్రకారమే సూర్యుడు వెళ్ళి రాక్షసుడిని చంపి ఆ అమ్మాయిని తీసుకుని వస్తాడు. ఇప్పుడు మీకు క్వశ్చన్ అర్థమైపోయి ఉంటుంది కదా, మళ్ళీ ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు, ఇందాకటి కథలో లాగే, ఐ మీన్ మొన్న లాస్ట్ వీక్ కథ, ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాను కదా దానిలాగే. పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్న వరులు ముగ్గురు, కానీ వధువు ఒక్కతే. ఇప్పుడు ఎవరిని, అంటే మంచి విశ్లేషణ చేసి ఎవరిని చేసుకుంటే చేసుకోవాలి అసలు ధర్మం ప్రకారం అనేది క్వశ్చన్. అయితే ఇప్పుడు విక్రమార్క, నువ్వు చాలా తెలివైన వాడివి, చాలా ధర్మ పరిపాలన చేస్తావని అందరు అంటుంటారు కదా, నవ్ యూ టెల్ మీ ఎవరిని చేసుకోవాలి అని అడిగాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు చెప్పాడు, జ్ఞానికి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసినా ఏమి చేయలేకపోయాడు, మరి సూత్రజ్ఞుడికి ఆ అమ్మాయి ఉన్న చోటుకు వెళ్ళే రథము, ఆ దారి, దానికి వెళ్ళేటటువంటి ఈ మిగతా ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ అతన్ని ఎదిరించే ధైర్యం లేదు రాక్షసుడిని. శూరుడు ధైర్యంతో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి ఆ అమ్మాయిని సురక్షితంగా తండ్రి దగ్గరికి చేర్చాడు కాబట్టి శూరుడికి ఇచ్చి వివాహం చేయడం ధర్మం, న్యాయం, సబబు, ఇంకా మీరు ఇవన్నీ పెట్టుకుంటా అని, అది మియర్ జస్టిస్ అని చెప్పాడు. కరెక్టే కదా? సాధారణంగా ఎవరైనా సరే పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ పిల్లాడు నా కూతుర్ని జీవితాంతం కాపాడగలడా లేడా అనే కదా చూసేది. అటు రాజులైనా వాళ్ళ రాకుమారిని అలాగే ఇస్తారు, లేదు ఇంకెవరైనా మామూలు వాళ్ళు కూడాను ఎవరైనా సరే జీవితాంతం సేఫ్గా సెక్యూర్డ్గా చూసుకునే మనిషికే ఇస్తారు, గౌరవించే వ్యక్తికి. సో ఇలా ప్రాణాలని సైతం తెగించి మరీ వెళ్ళి కాపాడి తీసుకొచ్చినందుకు గాను ఖచ్చితంగా అతనే పర్ఫెక్టు అని చెప్పి చెప్పాడు రాజు. అంతే, మళ్ళీ నువ్వు మాట్లాడవు కాబట్టి మళ్ళీ నేను చెట్టెక్కుతానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి చెట్టెక్కాడు భేతాళుడు. మరి ఇంకో కథ చెప్తాను ఈ చిన్న విరామం.
ఆర్జే వెన్నెల గారి
చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెన్సిన్ వస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Thank you.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇంకో కథ చెప్పాలి, రైట్? భేదాళుడికి విక్రమార్కుడికి ఎలా అయితే అటు వెళ్ళడానికి కానీ ఇటు తీసుకురావడానికి కానీ ఎటువంటి బోరింగ్ అని అనిపించట్లేదో, అలాగే నాకు కూడా మీ కథలు చెప్పడంలో అస్సలు బోర్ అనిపించట్లేదు. అంటే నేను ఒక విధంగా భేదాళుడినే కదా. సరే, ఇదివరకు అనిపించే పని ఇప్పుడు నేను నవ్విన నవ్వుకు మాత్రం నిజంగా హారర్గా మంచి దయ్యం ఎఫెక్ట్ వచ్చే ఉంటుంది. యా, సో మళ్ళీ చెట్టెక్కి తీసుకుని వచ్చేసరికి భేదాళుడు, సరే నువ్వు వదలట్లేదు కానీ నేనే ఇంకొక చెప్తాను ఆగు అని చెప్పి, ఇదివరకు సోమావతి అని ఒక పట్టణం ఉండేది, అక్కడ సూత్రమతి అని ఒక రాజు ఉండేవాడు. పేర్లు కూడా బాగా విచిత్రంగా ఉంటాయి, సోమావతి సూత్రమతి. ఓకే, ఒకరోజు ఏమైందంటే ఒక బ్రాహ్మణ కుటుంబ సమేతంగా వచ్చి ఒక ఫ్యామిలీ, మేము మాళవ దేశం నుంచి వచ్చాము అని 500 వరహాలు ఇప్పిస్తే మేము ఏదైనా పని చేసుకుంటాము అని భార్య అంటుంది. అనగానే రాజు, అసలు ఏంటి సడన్గా వచ్చేసి అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ ఏదో డబ్బులు ఇమ్మంటే ఎలాగా అనేసరికి చెప్తాడు ఆ బ్రాహ్మణుడు కూడాను, ఇదిగో మా ఆవిడ మా అబ్బాయి మాళవ దేశం నుంచి మేము వచ్చాము, ఏదైనా మాకు ఒక ఉద్యోగం ఇస్తే రాజుగారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు ఆదుకుంటాము, ఊరికిన డబ్బులు అక్కర్లేదు అని బ్రాహ్మణుడు అంటాడు. రాజు, సరే నన్ను ఆదుకుంటాను అన్నాడు కదా. బ్రాహ్మణులకి అంటే సాధారణంగా కొంచెం ఈ యుక్తులు అవి ఇవి తెలుస్తాయి, మంత్రులుగా ఎక్కువగా ఉండేది వాళ్లే కదా. సో అందుకని ఉన్న మంత్రికి ఇంకొంచెం సహాయంగా ఉంటాడులే, పోనీ హెల్ప్ ఉంటుంది. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళంటే ఏంటంటే, ఇప్పుడు మనకు గనక మనం బయటికి వెళ్ళి ఎలా అయితే మనం మేధా సంపత్తితోటి మనం వాళ్ళకి పనులు చేసి పెడుతున్నామో అట్లాగే అనుకోండి, రైట్? సో ఫారిన్ ఆఫర్ వచ్చిందనమాట, వేరే దేశం నుంచి వచ్చాడనమాట, వేరే రాజు దగ్గర నుంచి. సరే, మొత్తానికి ఒప్పుకొని రాజు అతను కోరుకున్నట్టే జీతం ఇచ్చి తను ఉండడానికి ఒక మేడ కట్టించి గౌరవంగా చూసుకుంటూ ఉంటాడు. సరే, ఒకసారి ఏమవుతుందంటే, అంటే ఇది ఎలాంటిది, మనకి ఇప్పుడు మామూలుగా ఫారెన్లో ఏదైనా ఒక యూనివర్సిటీలో చదివి అక్కడ మనకి ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, సపోజ్ మనకి అకామిడేషన్తో పాటు ఇస్తారు కదా, అట్లాగే అనమాట. అకామిడేషన్ ఇచ్చి జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. ఒకసారి ఏమవుతుందంటే, రాజుగారు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో చూద్దాము అని చెప్పి ఒక కొంతమంది స్పైలను పంపించి చూడమంటాడు. సరే, వాళ్ళు అతన్ని బాగా గమనించి, మహారాజా ఆ బ్రాహ్మణుడు మీరిస్తున్న డబ్బులు 500 వరహాలు ఏదో మీరైతే ఏదైతే ఇస్తున్నారో దాంట్లో నుంచి ప్రతీ నెల 200 వరహాలు దేవాలయాలకు ఇస్తున్నాడు, 200 వరహాలు బ్రాహ్మణ అగ్రహారాలకు ఇస్తున్నాడు, మిగిలిన 100 వరహాలతోటి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అని చెప్తారు. సరే, అతను రాజుగారు పక్కనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు, అతనికి వీరవరుడు అని బిరుదు కూడా ఇస్తాడు రాజు. మంచి దాతృత్వ గుణం ఉంది, మంచి తెలివితేటలున్నాయి, మంచి హెల్పింగ్ నేచర్ ఉంది, సో ప్లస్ మంచి ఆలోచన విధానం ఉంది, నన్ను బాగా రక్షిస్తాడు, ఇంతకన్నా ఏం కావాలి అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వీరవరుడు అని ఒక బిరుదు కూడా ఇస్తాడు. అంటే వీరత్వాన్ని వరించిన వాడన్నమాట వీరవరుడు, అంటే సాహసం తన ఊపిరి అదనమాట. సరే, మొత్తానికి ఇలా ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే, ఒక అర్ధరాత్రి ఎక్కడి నుంచో ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది. రాజు గబా గబా బయటకు వస్తూ ఉంటే వీరవరుడు ఎదురొస్తాడు. ఎదురొచ్చి, బాబు మీరెందుకు చెప్పండి, నేను వెళ్ళి కనుక్కుంటాను వాళ్ళెవరు అని చెప్పి, ఎందుకంటే మరి రాజును కాపాడటమే ధర్మము, అంత చీకటిగా ఉంది నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళి కనుక్కు అనేది అన్నారు కదా. సో ఉద్యోగంలో పెట్టినందుకు గాను ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తనని తనకి రక్షణనివ్వడమే తన ప్రైమ్ డ్యూటీ కాబట్టి సరే అని చెప్పి చెప్తే వెళ్తాను, నేను వెళ్తానని చెప్పి వెళ్ళాడు. అయితే మొత్తం అక్కడంతా వెతికి 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 ఒక చోట కూర్చుంటే ఒక కుతూహలంగా చూస్తూ ఉంటాడు, అటు ఇటు ఎక్కడో సౌండ్ వస్తుంది కానీ ఏం తెలియట్లేదు అని చెప్పి. ఈలోపు, అరే వీడు వెళ్ళి చూస్తాను అన్నాడు కదా, అసలు నేను కూడా చూద్దాం తనేం చేస్తున్నాను. రాజు కూడా తనకు తెలియకుండా తనను అనుసరిస్తూ ఉంటాడు. సరే, ఈ వీరవరుడు ఏడుపు వినిపిస్తున్న వైపుకి వెళ్తే ఊరి చివర ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ కనపడుతుంది. ఎవరమ్మ నువ్వు ఇంత రాత్రివేళ ఇక్కడ కూర్చుని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అట్లాగూ అని అడుగుతాడు వీరవరుడు. నేను ఈ పట్టణానికి అధిదేవతని, పురదేవతని. ఈ పట్టణాన్ని లేలే రాజుకి ఒక పెద్ద ఆపద రాబోతోంది. అరే, అంత మంచి రాజుకి రాబోయే ఆపద తలుచుకుంటుంటే నాకు అసలు ఏడుపు ఆగట్లేదు అని అంటుంది ఆ అమ్మాయి. అమ్మ, ఈ ఆపద గట్టెక్కాలంటే ఏంటి మార్గం అని అడుగుతాడు వీరవరుడు. అప్పుడు ఆవిడ, ఒక బ్రాహ్మణ బాలుడిని బలిస్తే ఈ ఆపద నుంచి గట్టెక్కచ్చు అని అంటుంది. అనగానే వెంటనే వీరవరుడు అర్జెంటుగా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడకి ఈ విషయం చెప్పి తన కొడుకుని పురదేవతకి బలిచ్చే విషయం మీద, ఈ పట్టణాన్ని కాపాడచ్చు అనే విషయం మీద మొత్తం అంతా డిస్కస్ చేసి ఆ భార్యకి చెప్పి, నీకు ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ, నీకు ఓకే అయితే నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అని సమాధానం ఇస్తుంది. సరే, కొడుకు కూడా ఆ విషయం చెప్పి అతను కూడా సరే అన్న తర్వాత ముగ్గురు కలిసి మళ్ళీ ఆ పురదేవత దగ్గరకు వస్తారు. ఆ గుడికి, ఆ కాళికా గుడికి దగ్గరికి వస్తారు. అక్కడ పిల్లవాడికి స్నానం చేయించి చక్కగా మొత్తం అమ్మవారిని తలుచుకోమని, దండం పెట్టుకోమని చెప్పి దేవత ముందర తల నరికి బలిస్తాడు. అది చూసిన పిల్లవాడి తల్లి, ఆ మరదలు అంటే చెల్లెలు, అంటే భార్య భార్య చెల్లెలు ఇద్దరు కూడాను బాధ, షాకు తట్టుకోలేక అక్కడికక్కడే చచ్చిపోతారు. ఆ విధంగా కొడుకుతో పాటు భార్య, కూతురు ఇద్దరు చచ్చిపోయేటప్పటికీ వీరవరుడు బాధతో తల్లి ముందు అలాగ మోకరిల్లి, అమ్మ, నువ్వు కోరుకున్నట్టే నా కొడుకును బలిచ్చాను, ఇంకా ఈ పట్టణాన్ని రాజుని కాపాడే బాధ్యత నీది అని ప్రార్థించి చేతిలో ఉన్న కత్తితోటి తన తల కూడా తనే నరుక్కుని అక్కడే పడిపోతాడు. మరి భార్య లేదు, పిల్లాడు లేడు, పిల్లలు లేవు, ఇంకా అమ్మాయి లేదు, మరదలు లేదు, అందరూ చనిపోయిన తర్వాత ఇంకెందుకు అని. మరి రహస్యంగా ఈ విషయాన్నంతా రాజు చూస్తున్నాడు కదా. ఇందాక ఆ అమ్మాయి అదే ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ దేవతను అడిగినప్పటి నుంచి ఇంటికి వెళ్ళి వీళ్ళని అడిగి వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇవన్నీ చేసే వరకు మొత్తం అంతా కూడాను మొత్తం చూస్తూనే ఉన్నాడు రాజు చాటు నుంచి. సో ఇలా వీరవరుడు కూడా అక్కడికక్కడే చచ్చిపోయేసరికి, తలకాయని నరికేసుకుని పడిపోయేసరికి రహస్యంగా ఇవన్నీ చూస్తున్న రాజు, నా ఒక్కడి కోసం, నా ఒక్కడి క్షేమం కోసం ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది మంచి మనుషులు చచ్చిపోయారు. సో మరి ఇంతమంది ఉత్తములు పోయిన తర్వాత ఇంక అసలు నేనుండి ఏమైనా లాభం ఉందా? రాజు అనేవాడు ప్రజల్ని కాపాడాలి, అలాంటిది నా ఒక్కడి కోసం ఇంతమంది చచ్చిపోయారు అని బాధపడి ఖడ్గమెత్తి తల నరుక్కోవడానికి రెడీ అయిపోతే ఇంతలో దేవత ప్రత్యక్షమై, ఎందుకు అంత బాధపడుతున్నావు, నీ ప్రాణాలు కాపాడటానికి అంతమంది బలయ్యారు, అలాంటిది నువ్వే చచ్చిపోతే అసలు ఏమైనా న్యాయంగా ఉందా? ఆ బ్రాహ్మణుడు చేసిన త్యాగానికి అసలు ఎక్కడన్నా ఒక లక్ష్యం అనేది ఉందా? లేదు, కాబట్టి నువ్వు చనిపోవద్దు అని అంటుంది. మరి నీకు నేను కోరికలు కూడా నీకు ఏదైనా ఒక కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను, అంతేగాని దానికోసం అని చెప్పి నువ్వు చచ్చిపోవడం ఏం బాగాలేదంటే ఆ మరణించిన కుటుంబ సభ్యులందరినీ బ్రతికించమని రాజు కోరుకుంటాడు. కాళీమాత వాళ్ళందరినీ బ్రతికిస్తుంది. నెమ్మదిగా రాజు వాళ్ళందరినీ బ్రతికించి వాళ్ళ కంటపడే లోపు కోటకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు వీరవరుణ్ణి పిలిచి, నేను నువ్వు వెళ్ళిన పని ఏమైంది, ఒక స్త్రీకి ఏదో కష్టం, ఏదో గట్టిగట్టిగా ఏడుస్తున్నది అని అన్నావు కదా, ఏమైంది అని అంటే, ఒక స్త్రీకి ఏదో కష్టం కలిగింది అందుకనే ఏడుస్తున్నది, నేను వెళ్ళి సంధాయించి వచ్చాను అని అంటాడు. రాజు అప్పుడు అక్కడ ఉన్న ప్రజల దర్బార్లో ఉన్న ప్రజలందరికీ జరిగింది చెప్పి అతని గొప్పతనం గురించి పరిపరి విధాల పొగిడి అతనికి చాలా బహుమతులు ఇచ్చి మంత్రి పదవి కూడా అప్పగిస్తాడు. సో రాజా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎవరు శ్రేష్ఠులు వీళ్ళల్లో? ఇంతమంది గొప్పవాళ్లే కదా, దాంట్లో అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు, ఎవరు శ్రేష్ఠులు అనేది మీకు కూడా ఇదే క్వశ్చన్. నెక్స్ట్ వీక్కి ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ నలుగురిలో ఎవరు శ్రేష్ఠులు? బ్రాహ్మణ, రాజ, పిల్లాడ, భార్య? ఓకేనా, బాయ్.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లో అన్నీ ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ఏం చేయాలి? చూపులు కలిసినే ఊసులు తెలిపినే అతడి నచ్చినే మాగం వచ్చినే తెలుపన నా మనసిపుడి తెలుపన నా మనసిపుడి తెలుపన.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఇదేంటి నెక్స్ట్ వీక్ కలుసుకుందాము అని అన్నావు, అయిపోయింది అనుకున్నాం మేము కూడా. మళ్ళీ ఏమైంది అంటారా? అంటే మరి నా ఫేవరెట్ యాక్టర్ అండి, అసలే రేపేమో సెలవు అండి, సో మరి వాళ్ళు ఒకసారి తన గురించి మాట్లాడితే బాగుంటుంది కదా. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్. సడన్గా మళ్ళీ గుర్తొచ్చింది. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి నేను ఇప్పుడు ఇవాళ రేపు యూత్కి అయితే చెప్పక్కర్లేదు అసలు, బికాస్ ఎవ్రీవన్ నోస్ హిమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఫ్యామిలీ సపోర్ట్, అంటే మామూలుగా ఈ ఎవరైతే వంశపారంపర్యంగా హీరోలుగా వస్తున్నారో అటు నాగ చైతన్య కానీ, లేకపోతే నాగార్జున కానీ, లేకపోతే మిగతా చిరంజీవి ఫ్యామిలీలో వాళ్ళు కానీ, బాలకృష్ణ కానీ, ఎవరైనా సరే వాళ్ళ అనువంశీకుల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఛామ్తో వచ్చారు. యాక్చువల్గా అందరు అనేది ఏంటంటే, అలా ఉన్నప్పుడే ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళు, దే హ్యావ్ టు ప్రూవ్ ఎ లాట్ అని అంటూ ఉంటారు. జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, తను అమితాబ్ బచ్చన్ కొడుకు అవ్వడం నిజంగా శాపమైందా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. తనే అన్నాడు, ఎందుకంటే ఆ యాక్టింగ్ లెవెల్స్తో పోల్చుకుని అంత వాళ్ళ అబ్బాయి ఏమంత పెద్ద గొప్ప టాలెంటెడ్ యాక్టర్ ఏం కాదు, అమితాబ్ బచ్చన్ అబ్బో అసలు ఇంత బాగా చేస్తాడు, ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉంటాడు, ఈ అబ్బాయి ఏంటో అని అంటూ ఉంటారు చాలామంది. సో ప్రతిసారి అదే రావాలని లేదు, బట్ అట్లా మనం ఆలోచించాం ఏంటంటే, ఆ వంశం నుంచి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగా అట్లా ఉండి కూడా, అంటే ఎటువంటి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించుకోకుండా స్వశక్తితో పైకొచ్చిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. మేబీ ప్లాట్ఫామ్ లాంచ్ అప్పుడు బాలరామాయణము, లేకపోతే ఇంకోటి అప్పుడు ఏమన్నా ఆశీర్వచనం ఉందేమో, కానీ తర్వాత ఫ్యామిలీ నుంచి పెద్దంత సపోర్ట్ ఏం లేదు. సో అయినా కూడా తన సొంత కాళ్ళ మీద తను నిలబడడానికి, తన ఐడెంటిటీ నిలుపుకోవడానికి అటు డ్యాన్స్, ట్రెడిషనల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు, క్లాసికల్ డ్యాన్స్, అటు డైలాగ్ డెలివరీ, డిక్షన్, యాక్షన్ అన్నీ బాగుంటాయి. సో ఇన్ని విధాల అన్నీ బాగున్న మనిషి అనేది చాలా తక్కువ ఉంటారు. ముఖ్యంగా మీరు ఇప్పుడు కాంటెంపరీ హీరోస్ని ఎవరిని తీసుకున్నా కూడాను ఎవరి డైలాగ్ డెలివరీ బాగుంటుంది అంటే ఎన్టీఆర్ అనే చెప్తారు. ఎవరి డిక్షన్ బాగుంటుంది, మాటలో స్పష్టత ఉంటుంది అంటే ఎన్టీఆర్ అని చెప్తారు. డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు, ఈజ్తో చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి వెరైటీ రోల్స్ ట్రై చేస్తూ ఉంటాడు. టెంపర్లో అసలు ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ వచ్చే వరకు కూడా మనకి అసలు విలనా హీరోనా అనేది అర్థం కాదు. అందులో ఎడిటెడ్ సీన్స్లో తీసేశారు, బట్ అందులో ఉంటుందన్నమాట. ఏంటంటే నాకు నేను విలనా నువ్వు విలనా అర్థం కావట్లేదని ప్రకాష్ రాజ్ అంటాడు. అలాగే జై లవ్ కుష, అందులో మూడు క్యారెక్టర్లు, మూడు చాలా బాగా పెర్ఫామ్ చేసినా కూడా జై అనే క్యారెక్టరు ముఖ్యంగా ఆ నత్తితో కూడిన డైలాగ్ డెలివరీ అండ్ లాస్ట్లో ఒక డ్రామా ఎనాక్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు రాముణ్ణి పొగుడుతూ ఉన్నప్పుడు విచిత్రమైన చిరాకుగా ఫేస్ పెట్టడము, ఆ తర్వాత రావణాసురుణ్ణి పొగుడుతున్నప్పుడు ఒక రకంగా ఫేస్ పెట్టడం అలా అనమాట. అంటే రావణాసురుణ్ణి తిడుతున్నప్పుడు తనకి మదన పడుతూ ఉండడం, అసలు జస్ట్ ఇన్ ఎ జెస్చర్ ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగిన హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేస్తానే. అండ్ టెంపర్ కోర్టు సీన్ కానీ, రాఖీ కోర్టు సీన్ కానీ, ఇంకా అసలు ఎవరు ఇంకా చేయలేరు, నా భూతోన్న భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. అంత చక్కగా పర్ఫామ్ చేశాడు. సో అన్ని విధాల యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డాన్స్ అన్నిట్లోనూ ది బెస్ట్ అనే పేరు ఆల్రెడీ తెచ్చుకున్నాడు. అండ్ ఐ సీరియస్లీ విష్ హిమ్ ఎ వెరీ గ్రేట్ కెరీర్ అహెడ్. అసలు ఇంకా చాలా చాలా వెరైటీ రోల్స్తో మంచిగా ఎంటర్టైన్ చేయాలి అని. ఇప్పుడప్పుడే పాలిటిక్స్లోకి మాత్రం అస్సలు వద్దని కోరుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మరి అది మన చేతుల్లో లేదు కాబట్టి యాక్టింగ్ పరంగా మటుకు అండ్ యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా తను చాలా మంచివాడు. ఎందుకంటే నేను 2-3 సార్లు తనను పర్సనల్గా కలిశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజన్లో మరి నాని అంటున్నారు, ఎన్టీఆర్ కాదంట. ఎన్టీఆర్ అయితే ఖచ్చితంగా లాస్ట్ టైం చాలా బాగా చేశాడు, బట్ ఈసారి ఏంటంటే మరి నాని అంటున్నారు కాబట్టి ఏమో తెలియదు. మరి నాని ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతాడా లేదా అనేది చెప్పడం కొంచెం కష్టమైన విషయమే. సో ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈసారి నిజంగానే సైనింగ్ ఆఫ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి విచిత్రం కార్యక్రమం. May 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.
Step into modern luxury at Langham in Grandview. Your boutique Studio Plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.
Now's the time for a great deal on a new Honda. It's time to take an adventure with rugged capability and commanding style. Check out the Honda Ridgeline, Pilot, Passport, or CRV. For a limited time, well-qualified buyers can get a 1.99% APR on a 2025 Ridgeline or a 3.99% APR on a 2025 Pilot, 2026 Passport, or 2025 CRV.
See dealer for financing details.